ఇదేదో మహామాయ, ఆ మాయ కూడా మామూలు కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. మొత్తం అమృతం అంతా చొక్క ఇటువైపు రాక్షసులకు పోయకుండా అందరికి ఇటువైపు పోసుకుంటూ పెడుతోంది ముక్కోటి దేవతలకి. ఏం మాట వరసగా ఇటువైపు వాళ్ళకి ఒక్క లైన్లో ఎంతైనా వేయొచ్చుగా. ఇప్పుడు సాధారణంగా వడ్డనకి వెళ్ళేటప్పుడు తిరుపతిలో అన్నదానం చేసేటప్పుడు బల్లమించి ఇటు ఇటు కూడా వడ్డిస్తారు. ఇటే తప్ప ఇటువైపు వడ్డం లేవు, ఇటువైపు చూపులే వడ్డంలో, ఇటువైపు అమృతం వడ్డంలో. ఇది చాలా ప్రమాదం, మనకి చొక్క దక్కదనుకుని. రాహు అనేవాడు సింహిక యొక్క కొడుకు, ప్రహ్లాదుని యొక్క మనుమడు, అమాంతంగా పరిగెత్తుకుంటూ వచ్చి దేవతల వైపు చేరిపోయి దేవతా వేషం వేసేసుకున్నాడు. వాడు మాయతో దేవతారూపం ధరించాడు. వాడు మహామాయావి, వాడు అసలు సెసలైన యాక్టర్ అన్నమాట, నటుడు. వాడు ఇటు చేరగానే విష్ణువుకి తెలియదా, చాలామంది తెలియకపోసాడంటారు, అది భ్రమ. కావాలని భవిష్యత్తు తెలుసు కనుక ఓ చొక్క పోశాడు. పోయగానే సూర్యచంద్రుడు ఏం చేశారు, శ్రీ మహావిష్ణువు కాళ్ళ మీద కొట్టి ఏమండోయ్ అన్నారట. అనగానే ఆ మాత్రానికి అర్థమైపోయింది విష్ణువుకి, ఓహో రాహుగాడు ఇందులో దూరాడు అని అనుకుని వెంటనే ఆ క్షణమే చక్రాన్ని విడిచాడు. చక్రం వాడి తల బర్రు నరికేసింది, తల కింద పడింది, మొండెం కింద పడింది. వెంటనే అప్పటికే ఒక చుక్క అమృతం వెళ్ళడం వల్ల తలకాయ మొండెము కూడా చావకుండా ఉన్నాయట. అజుడు వాని శరము అంబర వీధిని గ్రహము చేసి పెట్టి గారవిల్చే వాడు పర్వములను వైరం బుదప్పక భాను చంద్రములను పట్టుచుండు. భాగవతంలో ఇంతవరకే చెప్పారు కానీ ఇదే బ్రహ్మవైవర్త పురాణంలో పూర్తిగా చెప్పారు. వాడి తల ఓ పక్కన పడింది, మొండెం ఒక పక్కన పడింది. మొండెమును రాహువు అనే పేరుతో ఒక గ్రహంగా, తలొక్కదాన్ని కేతు అనే పేరుతో మరో గ్రహంగా తయారు చేసి రెండు గ్రహములుగా ఆ రెండింటినీ బ్రహ్మదేవుడు ఆకాశంలో గ్రహాల్లో చేర్చాడు. ఈ అమృతపానం వల్ల వాటికి అంత అర్హత వచ్చింది. పైగా విష్ణువు యొక్క చక్రం తగిలింది కనుక వాళ్ళ పాపాలు పోయాయి, దుర్బుద్ధులు పోయి వాళ్ళు కూడా మహాత్ములు అయిపోయారు. అయినా తల తెగింది, అది కూడా విష్ణువు చక్రం వల్ల, దానివల్ల తమకు లాభమే వచ్చినప్పటికీ మేము అమృతం తాగుతూ ఉంటే సైగ చేసి ఈ సూర్యుడు చంద్రుడు మా గురించి విష్ణువుకి ఉప్పు అందించారు, మా రహస్యం అందించారు, తద్వారా మమ్మల్ని చంపారు. కాబట్టి ఈ చంద్రుణ్ణి సూర్యుణ్ణి మేము పట్టి పీడిస్తాం, మాకు వరం ఇమ్మని బ్రహ్మను అడిగారు వాళ్ళు. అప్పుడు బ్రహ్మదేవుడు సంవత్సరానికోసారి అమావాస్య నాడు సూర్యుణ్ణి, పూర్ణిమ నాడు చంద్రుణ్ణి పట్టుకోండి. ఆ పూర్ణిమ నాడు చంద్రగ్రహణంగా, అమావాస్య నాడు సూర్యగ్రహణంగా జగత్ప్రసిద్ధి చెక్కుతుంది, ఒక కాసేపు పట్టుకుని వాళ్ళు వదిలేయండి. ఆ తర్వాత సూర్యుడికి చంద్రుడికి విపరీతమైన కాంతి వస్తుంది, లోకాన్ని వాళ్ళు తరింపజేస్తారు. అనగా అప్పటి నుంచి వాళ్ళు భానుచంద్రాలని అమావాస్య నాడు పూర్ణిమ నాడు పట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ పాత వైరం అన్నమాట అది. ఇక తర్వాత మొత్తం అమృతం అంతా అటే వెళ్ళిపోయింది, పైగా రాహు తలకాయ నరికింది ఈ మోహిని అనుకుంటూ ఉండగా అమృతం పంపడం అయిపోయిందిగా, ఈ కొండని మాయం చేసి వెంటనే మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నాలుగు భుజాలతో నారాయణుడిగా మాయమై వాళ్ల కళ్ళ ముందే నారాయణుడిగా ప్రత్యక్షమై అదృశ్యమైపోయాడు, మాయమైపోయాడు. పళ్ళు పటపట కొరికారు రాక్షసులు, ఎంత అన్యాయం, ఎంత కపటత్వం, స్త్రీలోలూరం అయిపోయాం. అప్పటికే ఆయన చెబుతూ ఉంటే కూడా అర్థం చేసుకోలేకపోయాం. ఒక్క చుక్క అమృతం మరిగిపోయకుండా అంతా అటే పోసి మిగిలిన కొండను కూడా మనకు కనబడకుండా మాయం చేసి చూస్తూ ఉండగా మోహిని కాస్త నారాయణునిగా మారింది. ఆ మారిన నారాయణుడు అదృశ్యుడైపోయాడు. ఈ దేవతల్ని బతకనివ్వకూడదు, చంపండి, పొడవండి, కొట్టండి, గిల్లండి, నరకండి అని అరుచుకుంటూ ఆయుధాలు పుచ్చుకుని ఇప్పటివరకు బలిని గెంటారుగా, నువ్వే రాజువి, నాయకత్వం వహించన్నారట. వాళ్ళు అవసరం వచ్చింది కదా అందుకని. అప్పుడు బలి వారందరితో కలిసి ఘోర యుద్ధం చేశాడు. అమృతం తాగడం వల్ల, శ్రీహరి కటాక్షం వల్ల వజ్ర శరీరులై ఘోర యుద్ధంలో దేవతలు రాక్షసుల్ని చితక్కొట్టారు. చివరికి బలి చక్రవర్తి అంతటి వాడు కూడా ఆ దెబ్బకి కొండలా కూలిపోయాడు, ఇక కదలకుండా ఉండిపోయాడు, చచ్చిపోయినట్టు అయిపోయాడు. చచ్చిపోయాడేమో అనుకున్నట్ట ఇంద్రుడు. ఆ తర్వాత నముచిని చంపబోయాడు. నముచిని వజ్రంతో ఎంత కొట్టినా వాడు చావడం లేదు. అప్పుడు ఆకాశవాణి అన్నది, వీడి శరీరం వజ్రం లాంటిది, నీ వజ్రాయుధం దెబ్బకి వీడు చావడు, తడి వల్ల పొడి వల్ల చావడు గనక సముద్రపు నరుగులో నీ వజ్రాన్ని ముంచి వీడి మెడ మీద కొడితే వీడు చస్తాడనగానే సముద్రపు నరుగులో వజ్రాన్ని పెట్టి ఒక్క దెబ్బకి వాడిని పడగొట్టి నముచిని కూడా చంపాడు. ఇంతలో బ్రహ్మదేవుడు నారదుణ్ణి పిలిచి, నారద దేవతలకు విజయం వచ్చింది, రాక్షసులు పాపం కుప్పకూలిపోయారు, బలి కూడా పడిపోయి ఉన్నాడు, మిగతా రాక్షసులను అన్యాయంగా చంపకూడదు, ఒక జాతి జాతి మొత్తం నాశనం అయితే నా సృష్టికి అది విరుద్ధం, కాబట్టి యుద్ధం ఆపు అనగానే నారదుడు పరుగు పరుగునొచ్చి, ఓ దేవతలారా, యుద్ధరంగంలో మీకు విజయం సిద్ధించింది, ఇంకా తక్కిన రాక్షసుల్ని చంపకండి, ఇది బ్రహ్మాజ్ఞ, మీ దారిని మీరు పొందనగానే దేవతలు సంతోషంతో వెళ్ళిపోయారు. వాళ్ళకి నందనవనంలో ఒక రక్షణ ఏర్పాటు చేసి ఆ రక్షణలో అమృత భాండాన్ని ధన్వంతరి చేత అక్కడ పెట్టించాడు శ్రీహరి. శ్రీమన్నారాయణ కటాక్షం కలిగి దైవబలంతో దేవతలు చావులేని ఆ పవిత్రమైన అమృతాన్ని పొందారు. తిరిగి ఐరావతం, ఉచ్చైశ్రవం, కల్పవృక్షం అన్నీ లాక్కొని వాళ్ళు స్వర్గానికి పోయారు, సుఖంగా ఉన్నారు. దైవోపహతులు గనక పాపం బలి చక్రవర్తి మొదలైన వాళ్ళు చావు దెబ్బలు తిని పడిపోయారు. ఈ కథ అంతా విన్నాడు శివుడు. ఏమిటి, అమృతం పంచడానికి శ్రీ మహావిష్ణువు ఒక మోహిని రూపం ధరించాడా? ఆ మోహిని చాలా అందగత్తేట, రాక్షసులు మోహభ్రాంతులయ్యారట. అదేమిటో చూద్దాం. పార్వతి, మనిద్దరం వెళదాం అనగానే ఎందుకు వచ్చిందండి? మళ్ళీ మీరు ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళి మీరేం అడుగుతారో, ఆయన ఏ రూపం చూపిస్తాడో, నాకు అన్యాయం జరుగుతుందేమో, సిగ్గేమో అంటే, ఏం పర్వాలేదులే, నువ్వుండగా నాకేం ప్రమాదం అన్నాడు ఆయన. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వృషభేంద్రుడి మీద ఎక్కి వైకుంఠానికి వచ్చారు. వెంటనే శ్రీ మహావిష్ణువు ఆయన్ని కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. అది విష్ణువు శివుడికి పూజ, శివుడు విష్ణువుకి పూజ చేస్తారు, ఇద్దరు ఒకటే. అలాగే శివుడు కూడా శ్రీహరిని పూజించాడు. తర్వాత కాసేపు కూర్చున్నాక, ప్రభు నీ అనేకమైన విగ్రహముల గురించి విన్నాం, నీ లీలలు ఎన్నో నాకు తెలుసు, నీ రూపాలు చాలా గొప్పవి, చేపగా ఉన్నప్పుడు చూశాను, తాబేలుగా చూశాను, అది సరిపోదా అన్నట్టు అందగత్తిగా మారేవట. ఆ అందగత్తిగా ఉన్న నీ రూపం చూడాలనిపిస్తోంది. ఏది నీ సుందరీ రూపం అంటే, ఎందుకు వచ్చిందయ్యా, నువ్వు అడిగావు కాబట్టి చూపిస్తాననుకో, కానీ మా సోదరీమణి ఏమైనా అంటుందేమో అన్నట్ట, నీకేం పర్వాలేదులే అన్నాడు శివుడు. వెంటనే అలా అన్నాడో లేదో అక్కడ విష్ణు మాయమైపోయాడు. ఎదురుగుండా ఉద్యానవనం ప్రత్యక్షమయ్యింది. ఆ ఉద్యానంలో శ్యామల వర్ణంతో ఉన్న అపూర్వ సౌందర్యవతి పూలబంతితో ఆడుతోంది, పాడుతోంది. ఏం పాట అండి, ఆ పాటకి చెట్లు చిగురిస్తున్నాయి, ఎండిపోయిన మోడులు చిగురిస్తున్నాయి, అపార మాధుర్యంతో కూడిన గానం చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే పక్కనున్న పార్వతి వదిలిపెట్టేట. ఆవిడ అర్ధనారీశ్వరులు ఉండో అంటుంటే, అర్ధం లేదు వ్యర్థం అని పక్కకు గెంటేసి బయటికి వెళ్ళిపోయాడు ఆయన. అమాంతంగా ఈ సుందరీమణి వెంటబడ్డాడు ఆయన. సుందరీమణి అహా అహా అని పారిపోతూ ఉంటే వీడు ఈయన ఓహో ఓహో అని వెంటబడ్డాడు. ప్రబలోద్యత్కరిణిల్ కరీంద్రుడు రమింపల్ వచ్చు లీలం శివుండు అబలా పోకుము పోకుమీ ఎనుచు డాయం వారికెంగేల తత్కబరీ బంధము పట్టి సంభ్రమముతో కౌగిళ్ళ నోలార్చే అంత బహి ప్రక్రియ ఎట్టకేని కదియం తద్బాహు నిర్ముక్తయ్యి. ఒక మంచి మదపుటేనుగు గజరాజు ఆడ ఏనుగు వెంటబడినట్లుగా శివుడు అంతటి మహాత్ముడు మోహిని వెంటబడి, అబల సుందరి వెళ్లకు, నన్ను విడిచిపెట్టి వెళ్లకు, అన్యాయం చేయకు అంటూ పరిగెత్తాడు. కొండలెక్కాడు, గొట్టలెక్కాడు, నదుల్లోకి వెళ్ళాడు, సముద్రాల వెంట వెళ్ళాడు, చెట్లెక్కాడు, దిగాడు. ఓ ఆ సుందరి ఎక్కడికి పెడితే అక్కడికి వెంటే పడిపోయి అమాంతంగా దగ్గరికి వెళ్ళి ఆ జుట్టు గట్టిగా పట్టుకుని ఒక కౌగిలించుకున్నాడు. ఎంతలో ఆ సుందరి మధ్యలోంచి మాయమై మళ్ళీ దూరంగా వెళ్ళింది. ఆ సమయంలో మహానుభావుడి యొక్క నిర్మలమైన అమోఘమైన వీర్యం రేతస్సు మొత్తం నేల మీద పడింది. అలా పడ్డంతో ఆ మహాత్ము నిర్మల అమోఘ వీర్యంబు నేల మీద పడిన చోటెల్లా వెండియు పైడి అయ్యే. ఆ క్షణమే నేల మీద ఆయన రేతస్సు పడిన చోటల్లా వెండిగా బంగారంగా మారింది. అదంతా వెండి కొండగా బంగారు కొండగా మారింది. మేరు పర్వతానికి అప్పటి నుంచి బంగారు పర్వతం అని పేరు, అలాగే కైలాసానికి రజత పర్వతం అని పేరు. ఆ క్షణమే ఆయన చిరునవ్వు నవ్వుతూ, శ్రీమన్నారాయణ ఇక చాలించాట్లు అన్నాడు. అనగానే శ్రీహరి వెంటనే పురుషుడిగా మారి, ప్రభు నువ్వొక్కడివి కావాలని నా వెంట పడినట్టు నటించి మళ్ళీ అందులోంచి బయటకు వచ్చి, ఇది నీ లీల నాకు తెలుసు, నీవెక్కడ నేనెక్కడ, నా లీల నీకు, నీ లీల నాకు తెలుసు, నీవు మాత్రమే ఇక శ్రీహరి రూపం చాలించన్నావు, ఎందుకన్నావో నాకు తెలుసు, నా వెంటెందుకు పడ్డావో తెలుసు, నీ అమోఘమైన రేతస్సు తపశ్శక్తితో దాచావు, అది పార్వతి గర్భంలో ప్రవేశించి పిల్లవాడు పుడితే లోకానికి నాశకుడు అవుతాడు, అందుకే పార్వతి గర్భంలో ప్రవేశపెట్టవలసిన నీ అమోఘ రేతస్సు నేల మీద వేసి బంగారాన్ని వెండిని సృష్టించావు, నీకు నమస్కారం అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ వెళ్ళిపోయారు. ఇక్కడ పోతన గౌరవ చమత్కారం చేశారు. కాముగలువచ్చు కాలారి కావచ్చు, మన్మథుణ్ణి గెలవవచ్చు, ఆయన మన్మథుడు అంతటి వాడిని భస్మం చేసిన వాడు ఆయన. కాలారి కావచ్చు, కాలము అంటే మృత్యుదేవత, మృత్యుదేవతని కూడా జయించవచ్చు, యముణ్ణి తన్నినవాడు ఆయన. అప్పటి నుంచి మృత్యు జయము కలిగి మెరయవచ్చు, ఆయన మృత్యువుని జయించి మృత్యుంజయుడనే పేరు పొందాడు. కాలాతీతుడు, మృత్యుంజయుడు, కాముణ్ణి భస్మం చేసిన వాడు, ఇవన్నీ చెయ్యచ్చట. ఆడువారి చూపుటంపరగెలువంగ వశము కాదు త్రిపుర వైరికైనా. ఆడవాళ్ల చూపులు అనే బాణములను మాత్రం అంత తేలిక ఎవరు తట్టుకోలేరు. వాటిని చేయించడం వశము కాదు త్రిపుర వైరికైనా. త్రిపురాసుర సంహారం చేసిన వాడైనా సుందరీమణి అలా చూసిందంటే ఆ చూపుల్లోంచి మాత్రం బయటపడలేడు. కాబట్టి అనుక్షణం జాగరూకులై ఉండండి. పరీక్షణ నరేంద్ర, ఈ పరమ పవిత్ర కథ రాత్రిపూట శ్రద్ధతో విన్నవాడు పరమ జ్ఞాని అయి శ్రీమన్నారాయణ కటాక్షం పొందుతాడు. వాడికి అపమృత్యు భయం ఉండదు. ఇక ఇప్పుడు ఏడవ మన్వంతరం నడుస్తుంది. ఇదంతా మనువుల కథ కదా. ఏడవ మన్వంతరం నడుస్తోంది. ఇప్పుడున్న మనువు పేరు వైవస్వత మనువు. ఇతని అసలు పేరు శ్రాద్ధదేవుడు. ఈ కాలంలో ఉన్న ఇంద్రుడు, అంటే ఇప్పుడు మనం ఉన్న కాలం వైవస్వత మనువు కాలం. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. ఇప్పుడే ఈ శ్రీ మహావిష్ణువు ఈ వైవస్వత మనువు కాలంలో ఎర్రని రూపంతో వామన అవతారం ఎత్తాడు. ఆ వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగులు యాచించాడు. మొత్తం ముల్లోకాలు ఆక్రమించాడు. ప్రస్తుతం బలిచక్రవర్తి పాతాళంలో ఉన్నాడు. దీని తర్వాత రాబోయే 8వ మనువు కాలంలో సూర్యుడి కొడుకే మరొక ఆయన. సూర్యుడికి పెద్ద భార్య సంజ్ఞ. సంజ్ఞ కొడుకే వైవస్వత మనువు. ఆ వంశమే రాముడు మొదలైన ఇక్ష్వాకు వంశస్థులు. రాబోయేవాడున్నాడే ఆయన సూర్యుడి 2వ భార్య ఛాయాదేవి కొడుకు. ఛాయాదేవికి సావర్ణి అనే మనువు, శనైశ్చరుడు అనే గ్రహము, తపతి అని పేరు కలిగిన నది పుట్టాయి. తపతిని సంవరణుడు అనే ఋషి పెళ్లి చేసుకున్నాడు. శనైశ్చరుడు గ్రహం అయ్యాడు. సావర్ణి భవిష్యత్తులో మనువు అవుతాడు, 8వ మనువు అవుతాడు. అప్పుడు బలిచక్రవర్తి, ఇప్పుడు ప్రస్తుతం పాతాళంలో ఉన్న బలిచక్రవర్తి దేవేంద్రుడు అవుతాడు. అప్పుడు విష్ణువు వేదుగుహి సరస్వతి, వేదగుహి సరస్వతి అనే దంపతులకి సార్వభౌముడనే పేరుతో కొడుకుగా పుట్టి సార్వభౌమ నామంతో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని ఇంద్రుని చేస్తాడు. ఇప్పుడున్న ఇంద్రుడికి పదభ్రష్టత్వం వస్తుంది. ఆయన మళ్ళీ వేరే పోస్టులోకి ఎడతాడు. పదభ్రష్టత్వం అంటే నాశనం ఉండదు. ఇంద్ర పదవిలోకి వెళ్ళాక నాశనం లేకుండా ఇంకొంచెం ఉన్నత పదవికి ఎడతాడు. ఈ తర్వాత 9వ మనువు వస్తాడు. ఆయన వరుణపుత్రుడు దక్ష సావర్ణి. అద్భుతుడు అని పేరు కలిగిన వాడు ఇంద్రుడు అవుతాడు ఆ కాలంలో. ఆయుష్మంతుడు అంబుధార అనే దంపతులకి మహావిష్ణువు వృషభుడనే పేరుతో పుట్టి ఆ కాలంలో దుష్ట శిక్షణ చేస్తాడు. ఇంకా 10వ మనువు పేరు ఉపశ్లోకుని కొడుకు బ్రహ్మసావర్ణి. ఉపశ్లోకుడు అనేవాడు కొడుకు బ్రహ్మసావర్ణి అనేవాడు 10వ మనువు అవుతాడు. ఆయన కాలంలో శంభుడు అని పేరు కలిగిన ఒక వ్యక్తి ఇంద్రుడవుతాడు. ఆ కాలంలో విశ్వసృదుడు, విషూచి అనే 2 దంపతులు ఉన్నారు. వాళ్లకు విష్ణువు విశ్వక్సేనుడు అనే పేరుతో పుడతాడు. పుట్టి లోకరక్షణ చేస్తాడు. ఇంకా 11వ మనువు పేరు ధర్మసావర్ణి. ఇతనికే మేరుసావర్ణి అని కూడా పేరు. ఈ కాలంలో ఇంద్రుడిగా వైధృతుడు అనేవాడు ఉంటాడు. విష్ణువు అర్చకుడు, వైధృతి అనే దంపతులకి ధర్మసేతువు అనే పేరుతో కొడుగ్గా పుట్టి ధర్మ సంస్థాపన చేస్తాడు. 12వ మనువు పేరు రుద్ర సావర్ణి. ఈయన కాలంలో ఇంద్రుడు ఋతధాముడు అనేవాడు అవుతాడు. ఆ కాలంలో సత్యతపసుడు, సూన్రుత అనే దంపతులకి శ్రీ మహావిష్ణువు స్వధాముడు అనే పేరుతో పుట్టి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఇంకా 13వ మరువు పేరు దేవసావర్ణి. ఈయనకే రౌచ్యుడు అని కూడా పేరు. రుచి అంటే కాంతి, పరమకాంతితో ఉండడం వల్ల ఆయన రౌచ్యుడు అంటారు. ఈయన కాలంలో దివస్పతి అనేవాడు ఇంద్రుడు అవుతాడు. దేవహోత్రుడు, బృహతి అనే దంపతులకు శ్రీ మహావిష్ణువు యోగ విభుడనే పేరుతో అవతరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తాడు. ఆ తర్వాత ఇక 14వ మనువు ఉంటాడు. ఆయన పేరు ఇంద్రసావర్ణి. ఇతనికే భౌత్యుడు అని కూడా పేరు. భూతి అంటే సంపద, సకల సంపత్ స్వరూపుడు కాబట్టి భౌత్యుడు అంటారు. ఈయన కాలంలో ఇంద్రుడి పేరు శుచి. శుచి అనేవాడు ఇంద్రుడు అవుతాడు. సత్రాయణుడు, వితాన అనే దంపతులకి శ్రీ మహావిష్ణువు బృహద్భానుడనే పేరుతో పుడతాడు. పుట్టి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ 14 మంది మనువులు అయ్యాక మళ్ళీ మొదలవుతారు స్వయంభువు, స్వారోచిషుడు మొదలైన మనువులు మళ్ళీ రొటేట్ అవుతారు. ఈ 14 మంది మనువులు అలా తిరుగుతూనే ఉంటారట. కాకపోతే ఆ పదవుల్లోకి వెళ్ళేవాళ్ళు మారతారంతే. స్వయంభవ మనువు, స్వారోచష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, మేరుసావర్ణి, ఇంద్రసావర్ణి, రౌచ్య, భౌత్య అనే పేర్లతో ఉండే ఈ 14 మనువులే ఎప్పుడూ అలా తిరుగుతూ ఉంటారు. అనగానే పరీక్షిత్ బ్రహ్మానంద భరితుడై, మధ్యలో నువ్వు బలి గురించి ఆపేశావు, బలిచక్రవర్తి చావు దెబ్బతిన్నాడు అన్నావు కదా, అటువంటి వాడి దగ్గరికి మళ్ళీ వామనావతారంలో ఎందుకు వెళ్ళవలసి వచ్చింది విష్ణువు? ఆ వామనావతార ఘట్టం సకల శుభాలకి నిలయం, అది వినాలని తరించాలని కోరుతున్నానగానే అప్పుడు ఆయన చెప్పాడు, పాపం బలిచక్రవర్తి వజ్రాయుధం దెబ్బకి చచ్చినట్టయిపోయి యుద్ధభూమిలో పడిపోయాడు. అతని బంధువులు కూడా చాలామంది చచ్చారు, కొంతమంది నొచ్చారు, కొంతమందికి కాళ్ళు చేతులు విరిగి వికలాంగులయ్యారు, కొందరు సకలాంగులయ్యారు. తర్వాత ఇంద్రుడు తన దారిన తాను స్వర్గానికి వెళ్ళిపోగానే మహానుభావుడు శుక్రాచార్యుడు, ఆయన కొడుకులు భార్గవులు, భృగువంశస్థులు, మహాతపస్యాలు, మన శిష్యులంతా పడిపోయారట అని యుద్ధరంగానికి వచ్చి, మృత సంజీవని అని ఒక విద్య ఉన్నది శుక్రాచార్యుడి దగ్గర, హిరణ్యకశిపుడి కాలంలో పొందాడని చెప్పుకున్నాం మనం. ప్రహ్లాదుడు కాలంలో ఆయన తపస్సు చేసి చచ్చిన వాణ్ణి బ్రతికించేటటువంటి విద్యని పొందాడు. ఆ మృత సంజీవని విద్యతో బలిచక్రవర్తిని మళ్ళీ బతికించాడు, తక్కిన వీరుల్ని బతికించాడు. అందరి శరీరాల్లో ఉన్నటువంటి రోగాలు పోయి అవయవాలన్నీ తిరిగి వచ్చాయి, అందరూ ఆరోగ్యంగా బలంగా తయారయ్యారు. అప్పుడు గురువుగారి కాళ్ళు పట్టుకుని, నా శరీరం మనస్సు అన్నీ మీకు అర్పిస్తున్నాను, గురువుకి సర్వసమర్పణ చేసిన వాడు జీవితంలో ఎప్పుడూ నశించడు, నా రక్షణ భారం మీది అనగానే, అయితే నా మాట వింటే నిన్ను ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తిని చేస్తాను, నా మాట కాదంటే నశిస్తావు జాగ్రత్త అంటే ఎప్పుడు వింటానండి అని ఒట్టు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయన వెంటనే విశ్వజిత్ అనే యుద్ధం చేయించేట శుక్రాచార్యుడు తన భార్గవ వంశస్థులతో. ఈ శ్రీవత్స గోత్రం వాళ్ళకి అపార శక్తి ఉంటుంది, అందుకని భార్గవులు మహాశక్తివంతులు, అందులో విష్ణువు యొక్క వక్షస్థలం నుంచి పుట్టినవాడు కదా భృగు మహర్షి, అందువల్ల ఆ విష్ణువు యొక్క శక్తిని అంతా యజ్ఞంలో పెట్టి యజ్ఞం చేయించగానే ఆ యజ్ఞగుండం నుంచి వచ్చిన ఒక కలశ జలం శుక్రాచార్యుడు ఈయన మీద జల్లేట, బలిచక్రవర్తి మీద, బలి శరీరం వెంటనే బంగారపు రంగులోకి మారిపోయింది, దృఢముగా వజ్రంలా తయారైపోయాడు, ఏ బాణములు తగలనటువంటి శరీరం తయారయ్యింది. ఆ తర్వాత ఆ యజ్ఞగుండం నుంచి ఆకాశంలోనూ నేల మీద అగ్నిలోను ఎక్కడైనా ఎగిరే 1000 గుర్రములు పూంచిన ఒక పెద్ద రథం వచ్చింది. ఆ రథానికి సారథి పుట్టుకొచ్చాడు, అందులో గొప్ప ధనుస్సు వచ్చింది, బాణములు వచ్చాయి, అక్షయ తోణీరములు పైగా, అంటే 2 అమ్ములు పొదులు ఉంటాయి, ఈ అమ్ములు పొదులోంచి ఎన్ని బాణాలు తీసినా మళ్ళీ బాణాలు వస్తాయి, అందుకని అక్షయ తోణీరములు అంటారు. ఇంకా గద, చక్రాలు, సోలాలు ఇటువంటి ఆయుధాలన్నీ వచ్చాయి, కవచం వచ్చింది. అపూర్వమైనటువంటి ఆయుధాలతో, మహాశక్తితో శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని అనుగ్రహించాడు. బలిచక్రవర్తి ఆయనకి నమస్కరించి కవచం వేసుకుని, ధనుస్సు పుచ్చుకొని, తూణీరములు ధరించి, రథానికి ప్రదక్షిణ చేసి, రథమెక్కి ఆయుధాలకే చూసుకున్నాక తక్కిన రాక్షసులకు కూడా ఆయుధాలు ఇచ్చాడు ఆయన. ఇంకా మీకు తిరుగులేదు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, ఇక్కడున్న భృగు వంశస్థులందరికీ దక్షిణలియ్యి, అన్నాలు పెట్టు, వాళ్ళ ఆశీర్వచనం తీసుకో, నీదే విజయం అనగా అందరికీ భోజనాలు పెట్టి దక్షిణలిచ్చి వారి నమస్కారాలు వారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొంది వారు స్వస్తి స్వస్తి అంటూ ఉండగా ఈ దివ్య విమానంలో ఆకాశానికి రాక్షస సైన్యంతో బయలుదేరాడు. ఈ కోలాహలం ఇంద్రుడికి తెలిసింది, ఆయన వెంటనే గురువుగారిని పిలిచాడు. గురువుగారండి, గురువుగారండి, ఈ మధ్యనే కదండి మన చేతిలో చావు దెబ్బతిని చచ్చినట్టు పడిపోయాడు, చచ్చాడేమో అని అనుకున్నాను, ఆయన ఎలా బతికాడు, బతకడం ఏమిటి, మళ్ళీ మహాసైన్యంతో కోలాహలంతో స్వర్గం మీదకి దండయాత్రకు వస్తున్నట్ట బలిచక్రవర్తి. బలిచక్రవర్తికి ఈ కాస్త కాలంలో ఇంత బలం ఎలా వచ్చింది, సంపద ఎలా వచ్చింది, ఈ రథం ఎక్కడిది, ఈ అక్షయ తూణీరాలు ఎక్కడివి, రాక్షసులకి ఆరోగ్యం ఎక్కడిది, వాళ్ళు ఇంత కోలాహలంతో ఎలా వస్తున్నారంటే, బృహస్పతి నాయన, నాకంటే శుక్రాచార్యుడు గొప్పవాడు, ఆయన విష్ణుస్వరూపుడు, ఆయన మహామంత్ర మయమైన ఒక యజ్ఞం చేయించాడు, మహామంత్రమయం ఆ యజ్ఞం, ఆ యజ్ఞం నుంచి ఇన్ని శక్తులు పుట్టాయి, ఈ శక్తులతో ఇప్పుడు విజృంభించి బలిచక్రవర్తి దండయాత్రకు వస్తున్నాడు, నా దగ్గర ఇప్పుడు అంత శక్తి లేదు, పైగా వాళ్ళకి ఇప్పుడు కాలం కలిసి వచ్చింది, నీకు గ్రహస్థితి బాగాలేదు, వాళ్ళకి గ్రహస్థితి బాగుంది, బ్యాడ్ పీరియడు నీది, వాళ్ళది గుడ్ పీరియడు, కాలం బాగా లేనప్పుడు యుద్ధం చేయడం అనవసరం, నా మాట విని పారిపోతే నీకు మనకి అందరికీ మంచిది, పరుగెలువ వలయు నుండెను, మన యుద్ధానికి వెళ్ళామంటే శత్రువుని జయించాలి, లేదా సరిపోరగవలయునుండే సమానంగా నువ్వు అనేనా అన్నట్టు యుద్ధం చెయ్యాలి. అలా యుద్ధం చేయలేకపోతే మూడవది ఏమిటి, చావలెనుండెం చావాలి. అయితే యుద్ధానికి వెళ్తే చావైనా ఉండాలి, లేదా సమానంగా పోరాడాలి, లేదా శత్రువుని జయించాలి. సరిగెలుపు మృతియు దొరక మీ సరసం భుగమున్న తొలగి చనవలె నుండెన్. చావు రాదు మనకి అమృతం తాగాం కనుక. అలాగని యుద్ధం చేస్తే గెలుపు రాదు, అప్పుడు ఏమవుతాం, వాడు మనల్ని బంధించి కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి పూర్వం హిరణ్యకశిపుడు మెట్లు కింద వాడుకున్నట్టుగా వాడుకుంటాడు, మన వీపుల మీద ఎక్కి హాయిగా సింహాసనం ఎక్కుతాడు. ఈ అవమానం మంచిది కాదు. అవమానంతో బ్రతకడం కంటే చావడం మంచిది, చావు లేనప్పుడు అవమానం కంటే పారిపోవడం మంచిది. సరసంబుగా అన్నాడు పైగా, రెండో కంటాడికి తెలియకుండా రహస్యంగా పారిపోవడం మంచిది. నా మాట వింటావంటే, గురువుగారు అందుకే గురువుగారు ఉండాలండి, భలే సలహా ఇచ్చారండి అని వెంటనే దేవతలంతా కిక్కురు మనకుండా పారిపోయారు. బలి చక్రవర్తి స్వర్గానికి పరిగెత్తుకొచ్చి చూస్తే ఎక్కడ ఇంద్రుడి భవనం, అగ్ని భవనం, యముడి భవనం, అన్ని భవనాలు ఖాళీయే. రాత్రికి రాత్రి ఎలా వికెట్ చేశారబ్బా వీళ్ళు, ఈ అద్దేళ్ల వాళ్ళని ఖాళీ చేయలేక చూస్తున్నాం. అద్దెకి ఇస్తే ఒక్కొక్కప్పుడు కొంతమంది ఖాళీ చేయరు, మాయదారు గొడవ. వాళ్ళందరికీ ఈ మంత్రం ఏదో చెబితే బాగుండు అనుకున్నాడు ఆయన. మొత్తం మీద స్వర్గం అంతా హాయిగా ఆయనకి చేతికి చిక్కింది. దేవతలందరికీ ఇవ్వవలసిన పదవులు ఇప్పుడు రాక్షసులకి ఇచ్చాడు ఆయన. తన వాళ్ళని కొంతమందిని పిలిచాడు, నువ్వే యముడి పదవిలో కూర్చో, నువ్వు నిర్వృతిగా, నువ్వు కుబేరుడిగా, నువ్వేమో అగ్నిగా, నువ్వేమో వాయువుగా, నువ్వు ఈశానుడిగా, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదవిని ఆక్రమించండి. ఇంద్ర పదవి నాది. స్వర్గంలో కూర్చొని పరిపాలన చేస్తే అందమేముంటుంది, ఎవడున్నాడు ఇక్కడ పరిపాలించడానికి, అంత ఖాళీ. కాబట్టి మనకి విజయం వచ్చింది కనుక పరిపాలన భూలోకం నుంచే కానిద్దాం. మన రాజధాని దగ్గర నుంచి మనం పరిపాలిస్తే బాగుంటుంది, కానీ పక్కవాడి రాజధాని నుంచి పరిపాలన ఏం బాగుంటుంది. కాబట్టి మనందరం కూడా హాయిగా మన లోకానికి పోదాం అని వాళ్ళందరినీ తీసుకొచ్చి నర్మదా నదీ తీరంలో రాజధాని పెట్టుకుని అక్కడి నుంచి పరిపాలన సాగించాడు. ఇక గురువుల యొక్క అనుగ్రహంతో ఎక్కడ ఎవ్వరూ ఆయనకి శత్రువులు లేరు. ఒక్క దేవతలే కాదట, ఈ సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరినీ జయించి ఏకఛత్రాధిపత్యం వహించాడు. 100 అశ్వమేధయాగాలు చేశాడు. 100 అశ్వమేధయాగాలు చేసిన వాడికే ఇంద్ర పదవి వస్తుంది. ఆ ఇంద్రుడి తర్వాత మళ్ళీ 100 అశ్వమేధయాగాలు ఈయన ఒక్కడే చేశాడు. చరిత్రలో మళ్ళీ ఎవరూ చేయలేకపోయారు. ఇంద్రుడు లేడు గనక నిశ్చింతగా చేశాడు. ఇంకేముంది, ఎక్కడికి వెళ్ళినా బలి చక్రవర్తి పేరే, ఎప్పుడు చూసినా డబ్బే. ఆయన కాలమే కాలం అటెండ్ అది, స్వర్ణయుగం అంటారు అది. అర్ధుల్వేడరు దాతలు చెడరు సర్వారంభముల్ పండు ప్రత్యర్థుల్లేరు మహోత్సవంబులను దేవాగారముల్చు పూర్ణార్థుల్ విప్రులు వర్షముల్ గురియు కాలార్హంబులై ధాత్రికిన్ సార్ధం బయ్యే వసుంధరాత్వము అసురేంద్రాధీసురాజ్యం బున. ఆహా, భూమికి వసుంధర అని పేరు. వసు అంటే బంగారం, భూమిలో బంగారం ఉంది కనుక వసుంధర అంటారు. వసు అంటే ప్రాణం, ఎంతోమందికి ప్రాణం నిలబెడుతోంది కనుక వసుంధర అన్నారు. వసు అంటే బియ్యము మొదలైనటువంటి ధాన్యములు. ఒకటి కాదు కదా, భూమి మీద ఎన్ని ధాన్యాలు ఉన్నాయి, నవధాన్యాలు ఉన్నాయి, ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి, ఔషధులు ఉన్నాయి, ఇవి కాకుండా ధాతువులు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఫలాదులు ఉన్నాయి, ఇవన్నిటికీ వసు అని పేరు. ఈ భూమండలంలో ఎక్కడ చూసినా బంగారం ఉన్నది, ఎక్కడ చూసినా అతని పరిపాలనలో అకాల మరణములు లేవు, ప్రాణాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా పంటలు తెగ పండిస్తున్నాయి, విరగబండిస్తున్నాయి. భూమి కూడా ఆయనకి సహకరిస్తోంది, ఆయన దెబ్బకి అడిలిపోయి. ఇంకా ఎక్కడ చూసినా జలం ఉన్నది. వసు అంటే ప్రాణం ఇచ్చే నీరు. నీరు భూమి నిండా సస్యశ్యామలం కావడానికి కావలసినంత నీరున్నది. ఇందువల్ల ఇటు నీరుండి భూమి వాతావరణం చల్లగా ఉండి పంటలు పండుతూ ధాతువులుంటే ఇంకేం కావాలండి. నగలున్నాయి, భుక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. దాంతో భూమికి వసుంధర అనే పేరు సార్థకం అయ్యిందిట. అసురేంద్రాధీసుడి పరిపాలనలో, అమరేంద్రుడి పరిపాలనలో ఇలా లేదు. ఇంద్రుడు ఆ ఇంద్రుడి పరిపాలన కంటే ఈ ఇంద్రుడి పరిపాలన బాగుందన్నమాట. అందువల్ల ఇతని పరిపాలనలో ఎవడూ ఇతరుల దగ్గరికి వెళ్ళి ఏమండే నాకు ఇది ఇవ్వండి అని అడిగేవాళ్ళు లేరట. అర్ధులు లేరు, అడుక్కునేవాడు లేడు, యాచకుడు లేడు. పోనీ యాచకుడు లేకపోతే ఇప్పుడు దాతల పరిస్థితి ఏమిటి? దానం చేస్తే పుణ్యం వస్తుంది. దానం చేయడం ఎప్పుడు చేస్తాం? యాచకుడు వస్తే మరి అలాగని. ఇప్పుడు ఇతని కాలంలో దాతలు ఉంచడరు, దాతలు ఏం పాడవట్లేదట. ఎందుకంటే అర్ధులు లేకపోయినా బ్రాహ్మణోత్తములు పోన్లే ఆయన ఇస్తున్నట్టుగా కాదండం, ఎందుకు ఆయన్ని అనుగ్రహిద్దామని ఇస్తే పుచ్చుకుంటున్నారు. ఇస్తే పుచ్చుకునే వాళ్ళు ఉండడం వల్ల దాతలు పాడవడం లేదు, అలాగనే యాచకులు లేరు. అన్ని పనులు ప్రయత్నం ఫలిస్తోంది. ఆ కాలంలో బలికాలములో ఎవడు ఏ ప్రయత్నం మొదలుపెట్టినా అది టక్కన అయిపోతుందిట. ప్రయత్నించే పనులన్నీ చకచక ఫలిస్తున్నాయి. ఇంకా ఆయనకి శత్రువులు లేరు, ప్రత్యర్థులు లేరు. ఎక్కడ చూసినా అటు స్వర్గం ఇటు భూలోకం అన్ని చోట్ల ఉత్సవాలు పండగలు జరుగుతున్నాయి, రోజూ పండగే. విప్రులకి ఆ కాలంలో మహాస్వర్ణయుగం, అన్ని కోరికలు తీరుతున్నాయి వాళ్ళకి. వర్షములు కురియు, వర్షాలు కురుస్తున్నాయి. కాలార్హమైన పంటలన్నీ పండుతున్నాయి. ఈ విధంగా భూమండలం అంతా హాయిగా ఉన్నది. ఇలా ప్రపంచమంతా బాగున్నది, కానీ ఒక్క ఆవిడ మాత్రం ఏడుస్తోంది. ఆవిడెవరు? కన్న తల్లి, దేవతలని కన్న తల్లి, ఇంద్రుడి తల్లి. పాపం అదితి మాత్రం ఇంట్లో కూర్చుని అందరూ బాగున్నారు, మా అబ్బాయే పాడైపోయాడు అని ఏడవడం మొదలుపెట్టింది. కశ్యప ప్రజాపతి వారానికోసారి ఒక్కొక్క భార్యని ఎలా ఉన్నావని పలకరిస్తాడు. ధర్మం ప్రకారంగా భర్త అన్నవాడు భార్యని పలకరించాలి. భార్యను అప్పుడప్పుడైనా బాగున్నావా బాగున్నానా అడగాలి. అడిగితే వాడు భర్త, లేకపోతే వాడేం భర్త. అందుకని ఈయన ఒక రోజున అదితి ఇంటికి వెళ్ళాడు. ఆవిడ మౌనంగా భర్తని సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి పాదపూజ చేసి నీళ్లు నెత్తి మీద చల్లుకొని దగ్గరే కూర్చుంది. మాట్లాడకుండా చింతాక్రాంతురాలై ఉంది, మౌనంగా ఉంది. అప్పుడు ఆయన గడ్డం పట్టుకుని ప్రేమగా ఇలా తలెత్తి, అదితి నేను ఎప్పుడు వచ్చినా ఉత్సాహంగా మాట్లాడేదానివి, ఏమిటి వాళ్ళు ఇంత నీరసంగా ఉన్నావు, ఏం మాట్లాడడం లేదు మాట వరసకు కూడాను, ఏదో తెలియని బాధ నీకు కనబడుతున్నది, నీ బాధకు కారణం ఏమై ఉంటుంది? తెరవా విప్రులు పూర్ణులే. భార్యామణి, నువ్వెప్పుడు బాధపడతావు? ఇంటికి వచ్చిన బ్రాహ్మడికి ఏదైనా ఇవ్వకపోతే బాధపడతావు. ఇంటికి వచ్చిన బ్రాహ్మణులకి లేదనకుండా వస్తువులు ఇస్తున్నావా? అలా ఇవ్వకపోతే బాధపడతావు కనుక నాకు భయం వేసి అడుగుతున్నాను. వచ్చిన వారికి లేదనకుండా ఇచ్చావా లేదా? చల్లగునే దేవార్చనాచారముల్. మన ఇంట్లో నిత్యం దేవతల పూజలు జరుగుతున్నాయా? శివాభిషేకం, శ్రీమన్నారాయణునికి పూజ, ఇవన్నీ స్వయంగా చేస్తున్నావా లేదా? దేవతల యొక్క అర్చనలు సాగితే దుఃఖం ఉండదు, అందుకు అడుగుతున్నాను. దేవత అర్చన చేస్తున్నావా లేదా? రెండోది, దేవార్చన అనే శబ్దానికి వేళకి ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టడం అని కూడా అర్థం. ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెడుతున్నావా? తరితో వెలుతురే గృహస్థులు, సమయము తప్పకుండా ఇంట్లో నిత్య యజ్ఞం చేస్తున్నాంగా మనం, ఆ నిత్య యజ్ఞంలో మన పిల్లలు ద్రవ్యం వేస్తున్నారా లేదా? నిత్యం గృహస్థాశ్రమంలో చేసే యజ్ఞములు ఉంటాయి, వాటికి నిత్య యజ్ఞములని పేరు. ఆ యజ్ఞములు సాగుతున్నాయా లేదా? ఇక సుతుల్ ధర్మానుసంధానులే, నీ పిల్లలు ఎప్పుడూ ధర్మం తప్పకుండా ఉంటున్నారా లేదా? పిల్లలు ధర్మ మార్గంలో నడుచుకుంటే తల్లిదండ్రులకు ఆనందం. నీ పిల్లలు నా నమ్మకం ప్రకారంగా, నా ఊహ ప్రకారంగా ధర్మ మార్గంలోనే ఉండి ఉంటారు, అలా ఉంటున్నారా లేదా? నెరి అభ్యాగత కోటి కన్నమిడుదే, ఇంటికి వచ్చిన అభ్యాగతులకి సమయము తప్పకుండా కడుపు నిండా వేడివేడిగా అన్నం పెడుతున్నావా లేదా? నేరంబును బోయుదే, లేదా ఇంటికి వచ్చిన వాడు దాహం అంటే కడుపు నిండా మంచినీళ్ళు పోస్తున్నావా, పానకం పోస్తున్నావా లేదా? పానకం పోయమంటే ఆనక రమ్మండం లేదు కదా? మరలే కర్ధుల దాసులన్ సుజనులన్ మన్నింపుదే పైదలీ. ఓ సుందరి, నా మనస్సుకి నచ్చిన ఇల్లాలివి గనక అడుగుతున్నాను. మన ఇంట్లో పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా చూస్తే వాళ్ళు మన క్షేమం కోరుకుంటారు. దాసులను, మంచివాళ్ళని ప్రేమగా పలకరించి వాళ్ళకి జీతం ఇచ్చి అన్నం పెట్టి ఆదరిస్తున్నావా లేదా? మన ఇంట్లో పనిచేసే అందరికీ నీ అనుగ్రహం లభిస్తుందా లేదా? అయినా నువ్వు అలా చేయకుండా ఎందుకుంటావు? మన దగ్గర డబ్బున్నా లేకపోయినా ఇంటికి వచ్చిన వాడికి మంచి మాటలతో సేద తీర్చి తోచింది పెట్టేవాడు ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతుడు అంటే ఎవడు? కేవలం డబ్బున్నవాడు కాదట. అతిథి జనులకు అడ్డమాడక ఎడరేని లేమా వారు కలిగి లేనివారు. ఇంటికి వచ్చిన వాడికి యథాశక్తిగా అన్నం పెట్టేవాడు, లేక మంచినీళ్ళు ఇచ్చేవాడు, ప్రేమగా పలకరించేవాడు, ఐశ్వర్యవంతుడు, డబ్బున్నవాడు. అలా ఇంటికి వచ్చిన వాడికి ఇంత ఆకుముక్కైనా పెట్టకుండా, మంచినీళ్ళైనా ఇవ్వకుండా, చీపో అని ఏమీ లేకుండా గెంటేవాడు ఉన్నాడే, అటువంటి వాడు కలిగి లేని వారు, ఉండి కూడా లేని పేదవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఇంటికి వచ్చిన వారిని ఆదరించేవాడే సంపద కలిగిన వాడు. అనగానే అంతా విన్న అతిథి భర్త మోకాలు మీద తలపెట్టి ఆయన ముఖంలో ముఖం పెట్టి చూస్తూ, స్వామి అన్నీ తెలుసుండి అడుగుతున్నారు, అయినా చెబుతున్నా వినండి, మీకు తెలియంది ఏముంది, దితి నా సొంత చెల్లెలు, ఏ ముహూర్తంలో మేమవుతున్నా అక్క చెల్లెలుగా పుట్టామో, చిన్నప్పటి నుంచి మాకు పడదు, ఇప్పుడు మా పిల్లలకి పడ్డంలా. అక్క చెల్లెలకు కూడా పడకపోవడం ఉంటుందిట, ఆవిడే చెప్పింది. చూడండి, దితి కొడుకులు ఎప్పుడు స్వర్గం మీద పడి ఆ స్వర్గాన్ని లాక్కుంటూ ఉంటారు. పాపం ఇంద్రుడు ఓడిపోయాడు, అతని భార్య ఏమైందో తెలియదు, బలిచక్రవర్తి యొక్క పరాక్రమానికి లోబడి మా వాళ్ళు అలమటించిపోతున్నారు. ఎండకం నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను దాలిబడి నేడు కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట జనిరి నేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగెనేడు బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు యాగభాగమెల్ల ఆహరించుచు కడగి దేవతలకు కడిమి నీడు. స్వామి ఎప్పుడు అంతఃపురంలో ఎండముఖం చూడకుండా హాయిగా చల్లగా కాలక్షేపం చేసేటటువంటి ఇంద్రుడి భార్య శచీదేవి ఇవాళ గుడిసెలలో తలదాచుకుంటోంది. అసలు ఇంట్లోంచి బయటికి రావాల్సిన అవసరం లేకుండా పెరిగేవాళ్ళు కొందరున్నారు, అందుకే వాళ్ళకి అసూర్యం పశ్య అంటే ఎప్పుడూ సూర్యుడి ముఖం చూసిన వాళ్ళు కారు అని పేరు. అంతఃపురకాంతలు అలా ఉండేవారట. అంటే సూర్యుడి ముఖం చూడాలంటే ఎప్పుడు అసలు ఎండలోకి వెళ్ళలేదని కాదు, బాహ్య ప్రపంచంలోకి రావలసిన అవసరం లేదు. అలా ఎండకన్నెరక్కుండా సుఖంగా బ్రతికే ఇంద్రుని ఇల్లాలు శచీదేవు ఇవాళ భూమండలంలో నల్లమల అడవుల్లోకి వెళ్ళి ఆ కేకారణ్యంలో బోయవాళ్ళ ఇళ్ల దగ్గర చేరి వాళ్ళ ఇంటి అరుగులు ఉంటాయో చూరు, ఆ చూరు కింద తలదాచుకుంటుంది, బోరు బరువులు ఏడుస్తూ. పలు పంచ అంటే అదనమాట, చూరు కింద తలదాచుకుంటుంది. పూర్వం ఇళ్ల ముందు చూసారా, గుడిసెలకు ముందు ఒక అరుగేసి ఉండేది, ఆ అరుగు మీద నుంచి కప్పు బయటకు వచ్చేది, ఈ కప్పులోంచి లోపలికి పెద్ద వర్షం వస్తే తప్ప నీళ్లు రావు. ఆ చూరు కింద వాళ్ళని బతిమాలుకుని బోయవాళ్ళ అరుగుల మీద కాలక్షేపం చేస్తోంది. మూడు లోకాలని పరిపాలించే మహావైభవం కలిగిన ఇంద్రుడు ఆయన అడవుల్లో వేటాడుతూ బతుకుతున్నాడు. ఎంతో గారంగా పెరిగిన ఇంద్రుడి కొడుకులు జయంతుడి వంటి దేవతల పిల్లలంతా ఆ అడవుల్లోకే చేరి అడవుల్లో ఉన్న బోయవాళ్ల పిల్లలతో స్నేహం చేస్తూ బ్రతకడం కోసం వాళ్ల వేషం వేసుకుని వాళ్లలాగే చర్మాలు కట్టుకుంటూ నెత్తి మీద ఏకలు పెట్టుకుని చేతిలో కట్ట పట్టుకుని చీపురు కట్టలు కుర్రోహ కుర్రు అంటూ జ్యోతిషం చెప్పుకుంటూ బతుకుతున్నారు. ఈ విధంగా శబరార్భకుల వెంట జనిరినేరు బోయవాళ్ల పిల్లలతో తిరుగుతున్నారు. ఈ బలిచక్రవర్తి అంతకంతకీ బలం పెంచుకుంటున్నాడు, వాడి తపశ్శక్తి పెరుగుతోంది. ఇంద్రాది దేవతల్ని తన్ని తరిమేశాడు, వాణ్ణి ఇంద్రుడు జయించలేడిక, తన శక్తితో ఇంద్రుడు జయించలేడు. యజ్ఞంలో ఉన్న భాగమంతా ప్రస్తుతం బలికే దక్కుతోంది. యజ్ఞంలో ఇంత పెసరు కూడా, ఒక్క ముద్ద కూడా దేవతలకి దక్కక వాళ్ళు చిక్కి శల్యమైపోయారు. ఇక వాళ్ళు ఎలా బాగుపడతారో తెలియదు. పిల్లలు నానా యాతన పడుతూ ఉంటే, కోడళ్ళు అలమటించిపోతూ ఉంటే, మనుమలు మనవరాండ్రు బాబు బాబు అని ఏడుస్తూ ఉంటే, తిండి లేక అల్లాడిపోతూ ఉంటే, నేను ఒక్కదాన్ని కూర్చుని ఏం భోంచేస్తాను, నాకు మాత్రమేమి సుఖం, అందుకే ఏడుస్తున్నాను. మీరు మహాత్ములు, పక్షపాతం లేనివారు, ధర్మాన్ని నిలబెట్టడం, అధర్మాన్ని నాశనం చేయడం మీ ధర్మం, అందుకే అడుగుతున్నాను. ధర్మం కోసం అడుగుతున్నాను, స్వార్థంతో అడగల. ఆవిడ నిజంగానే అన్నది, మేము ధర్మమూర్తులం. సహజంగా ఇంద్రుడికి ఇంద్ర పదవి ప్రస్తుతం భగవంతుడైన వాసుదేవుడు ఇచ్చాడు. ఆ పదవీ కాలం తీరకుండా ఆయన బయటికి గంటడం అధర్మమే కదా. నువ్వు నా కుమారుల్ని రక్షించవానగా ఆయన ఒక క్షణం కళ్ళు మూసుకుని అంతలోనే కళ్ళు తెరిచి, వెర్రిదానా, ఇన్నాళ్ళు నాతో తిరిగావు, నా సాంగత్యం చేసావు, నా ఇల్లాలివయ్యావు, అయినా ఇప్పటికీ నీకు ఏది మాయో ఏది జ్ఞానమో తెలియటం లేదు కదా. జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనుస్థానం బులెచోటు
జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనుస్థానం బులెత్తోటు సంజననం బెయ్యది మేనులే కొల్లది సంసారం బులే మేరలున్ వినుమా వినుమా అంతయు విష్ణుమాయ తలపం వేరేమియున్ లేదు మోహ నిబంధం బు నిధానమింతటికి జాయా జాయా చిన్నబోనేటికి.
పుట్టినవాడెవడు పుట్టించినవాడెవడు అంటే ఎవడికి ఎవడు తండ్రి, ఆ తండ్రికి పుట్టిన కొడుకెవడు, అసలు పుట్టడానికి మూలమేమిటి, సంసారం ఎంతవరకు ఉంటుందో ఒక్కసారి ఆలోచించు, మన శరీరమునకు ఎంత ప్రమాణం ఉన్నది, అసలు ఈ పుట్టుకకి మూలకారకుడైన వ్యక్తి ఎవరు, ఇది కొంచెం ఆలోచన చేస్తే తండ్రి లేడు తల్లి లేదు, తాత్కాలికంగా ఒక ఇద్దరు దంపతులు అయ్యారని, మన కర్మవశాత్తు పరమేశ్వరుడి క్రీడలో మనం పావులమై పురుషుడిగా స్త్రీగా నపుంసకుడిగా జంతువులుగా పక్షులుగా పుడుతున్నామని కొంతకాలం సంసారం చేస్తున్నామని మళ్ళీ దీన్ని విడిచిపెట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి పోతున్నామని ఇలా జన్మ ఎత్తడం ముసలితనం పొందడం మరణం పొందడం మళ్ళీ జన్మ ఎత్తడం ఇదంతా మానవుల యొక్క పరిణామ క్రమమని తెలుస్తుంది. ఇదంతా ఆలోచించు, మనలో ఎవరము కూడా ఒకరితో ఒకరు సంబంధం ఉన్నవాళ్ళం కాదు, ఇంద్రుడు నీ కొడుకు కాదు, నేను నీ భర్తని కాదు, ఈ జన్మలో భార్యాభర్తలం, ఇదంతా భ్రాంతి వినుము, ఇదంతా విష్ణుమాయ, ఇంకేమీ లేదు. ఈ మాయలోంచి బయటపడలేక గురువుగా భర్తని గౌరవించలేక నువ్వు ఏడుస్తున్నావంతే, నీకు జ్ఞానం ఉన్నది కానీ తాత్కాలికంగా జ్ఞానాన్ని అజ్ఞానం కప్పేసింది. మన మోహం మనల్ని బంధించే సంఖ్యలు అవుతోంది, సంసారం అనే చెరసాలలో కాళ్ళు చేతులు కట్టిపారేసి మనల్ని ఇరికించి అందులో పారేస్తున్నది ఎవరు, మన మోహమే. ఇంతటికి దుఃఖమునకు మూల కారణం వ్యామోహం సంసార మోహం, ఇంతకు మించి ఏమీ లేదు. ఎందుకు చిన్నపోతావు అని జాయా అన్నాడు. భార్య అనలేదు, జాయా అన్నాడు. జాయా అనే మాట ఎప్పుడు అంటాం, భార్య మరికొద్ది కాలంలో మళ్ళీ పిల్లవాడిని కనబోతే సంతానాన్ని కనబోతున్న స్త్రీకి జాయ అని పేరు, సంతానం కనని భార్య భార్య. అందుకే ఈయన నోటమిట భార్య కాకుండా జాయ అని వచ్చింది. అంటే నీకు భవిష్యత్తులో కొడుకు పుట్టబోతున్నాడని చెప్పేశాడు. ఇది చాలా మహాకవిత్వం అంటారండి, ప్రతి పదమునకు అర్థం తెలిసి ఆచితూచి వాడతారు మహాత్ములు. మీకు రఘువంశంలో కాళిదాసు అలా వాడాడు, సుదక్షిణాదేవి దిలీపుడి భార్య ఆవుని అలంకరించి పంపుతోంది, అప్పుడు ఆ భార్య అనకుండా జాయా ప్రతిగ్రహిత గంధమాల్యం అంటాడు. జాయ చేత అలంకారం పొందినటువంటి ఆవుని అడవికి తోలుకెళ్ళాడు, ఇక్కడ జాయ అనేది వాడాడు అంటే భవిష్యత్తులో రఘుమహారాజు పుట్టబోతున్నాడు. అందుకని సూచన అలా చేస్తారు కవులు. ఇక్కడ పోతనగారు అత్యద్భుత శబ్దం వాడారు, ఇది పోతనగారి శక్తే, సంస్కృతంలో జాయ వాడాల, జాయా అనే పదం వాడించాడు ఇక్కడ. అంటే నీకు సంతానం కలుగుతుంది. అక్కడ వాచ్యం చేశాడు మూలంలో, అంటే నీ కొడుకు పుడతాడు వాడి వల్ల నువ్వు కష్టాల నుంచి బయటపడతా ఉన్నాడు, ఈ మాట అనకుండానే ఆయన జాయా అనే శబ్దం ద్వారానే నీకు కొడుకు పుడతాడని చెప్పాడు. అనగానే వాడు తెల్లబోయి, ఇదేమిటో జాయా అన్నారంటే అదే విష్ణు యొక్క సంకల్పం, ఇప్పుడు చెబుతున్నా విను, హరి యొక్క కటాక్షం ఉంటే కష్టం నుంచి బయటపడతాం, నీకు శ్రీ మహావిష్ణువు కొడుకుగా పుట్టి లేక దర్శనమిచ్చి నిన్ను కష్టాల్లోంచి బయట పారవేస్తే తప్ప నీ ఎంతడు నువ్వు బయటపడలేవు. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు మొదలుపెట్టి 12 రోజులు నువ్వు ఒక వ్రతం చెయ్యి. అంటే ఫాల్గుణ మాసానికి ముందేమొస్తుంది, మాఘమాసం. మాఘమాసంలో అమావాస్య నాడు అడవి పంది తవ్విన మట్టి తీసుకురా. ఒకవేళ పంది దొరకకపోతే మామూలు మట్టి తెచ్చుకో. ఆ మట్టిని ఫాల్గుణ మాసం రాగానే శుక్లపక్షంలో ప్రతిపత్తి తినాడు ఒంటికి పూసుకో. తలారా స్నానం చెయ్యి. శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని పూజామందిరంలో పెట్టుకో. గంధం పుష్పం మొదలైన వాటితో పూజించు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం జపించు. రోజు ఆవుపాలు కానీ ఆవుపాలతో వండినటువంటి పాయసం కానీ నివేదన చెయ్యి. 12 రోజుల పాటు ఈ పాయసాన్ని అందరికీ పంచిపెట్టు ప్రసాదంగా. నువ్వు మాత్రం పాలే తాగు, ఎంతో కాదు మళ్ళీ అది కూడా, ఆవు దూడ తాగ్గా మిగిలిన కొంచెం పాలే తాగాలట. పాలు తాగమన్నాం కదా అని పొద్దున్నో బిందుడు మధ్యాహ్నమో బిందుడు అని అనుకుంటావేమో, కించిత్ మాత్రమే క్షీరం తాగు. 12 రోజులు ఇలా పాలు తాగుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్ర జపం చెయ్యి. ఈ అమావాస్య మొదలుకొని మళ్ళీ త్రయోదశి వరకు మొత్తం 14 రోజులు ఉపవాసం ఉండు. ఆవుపాలే తాగి మిగతావి తినకపోతే అది ఉపవాసం కింద లెక్క. ఈ కాలంలో బ్రహ్మచర్య నిష్టతో ఉండు, నేల మీదే పడుకో, పాపాత్ములతో నాస్తికులతో మాట్లాడకు, బయట ఉన్న వాళ్ళతో మాట్లాడకు, జుట్టు విరబోసుకున్న వాళ్ళతో మాట్లాడకు, కళ్ళల్లో పుసుగులు లేకుండా చూసుకో, హరిని స్మరించు, నోరు ఎప్పటికప్పుడు శుద్ధం చేసుకో, వాసన వస్తున్న నోటితో భగవంతుడి ధ్యానం చేయకూడదు. అందుకే సాయంత్రం కూడా నోరు శుద్ధం చేసుకోవాలి. ఉపన్యాసానికి వచ్చే ముందు పళ్ళు కడుక్కొచ్చారనుకోండి, అప్పుడు గురువు గారు అని మీ మూతి నా దగ్గర పెడితే నేను కాస్త భరించగలుగుతాను, లేకపోతే కొన్ని యాతలు పడుతున్నాం. అందువల్ల నోరు శుద్ధంగా ఉండాలి. ఈ నియమములుండి త్రయోదశి నాడు ఏం చేస్తావు, 12 రోజులు అయ్యాక, ద్వాదశి అయ్యాక అంటే పాడ్యమి నుంచి ద్వాదశి వరకు 12 రోజులు అయ్యాక 13వ రోజు బ్రాహ్మణులకి భోజనం పెట్టు, ఆవు పాలతోటి పాయసం వండి మరీ అన్నం పెట్టు. ఆ త్రయోదశి నాడు సాయంత్రం నువ్వు ఆ ఆవు పాలతో వండిన ప్రసాదం తిను. ఆ రోజు నీ భర్తృ సాంగత్యం చేస్తే నీకు అపూర్వ సంతానం కలుగుతుందని చెప్పాడు. అప్పుడు ఆవిడ పయోభక్షణ వ్రతాన్ని ప్రారంభించింది. ఆ మహత్తర ఫలితంతో రేపు మళ్ళీ మనం కలుసుకుంటాం. రేపు వామనమూర్తి యొక్క చరిత్ర, ఏం అద్భుతం! వామన జయంతి రాబోయే నెలలో వస్తుంటే మనకు ముందే వస్తుంది. మీరంతా కూడా భక్తి శ్రద్ధలతో వినితరించండి. రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.